విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఇంకా శకున ప్రకరణం గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా విను. విని తీరవలసినటువంటిది. మనం బయలుదేరుతూ ఉంటాం, బయలుదేరగానే బాబోయ్ ఫలానా శకునం వచ్చిందని లోపల పెడుతూ ఉంటాం. ఈ శకునములంటే రాబోయే విషయాలు తెలియజేసేవి అని అర్థం. ఇవి నీ అంతటా నువ్వు పిలుచుకుంటే శకునం అనరు. శకునం అంటే ఏమిటి? హఠాత్తుగా తనంత తాను వస్తే శకునం అంటారు. మనం భయం వేసి ఎవడన్నా అడ్డు వస్తాడేమో అని మనం పిలుచుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే కేవలం మనం పిలిపించుకున్న వ్యక్తి అంటామంట. అది ఎందుకు పరికిరాదు? ఊరికి మన సంతోషం కోసం, అదో పిచ్చ. అంచేత శకునము అనగా ఏమిటి? నువ్వు బయలుదేరగానే అనుకోకుండా తనంత తాను నీకు ఏదొస్తుందో అటువంటి హఠాత్తు చిహ్నము శకునం. హఠాత్తుగా వస్తే అది శకునం అని పిలువబడుతుంది. అంటే ప్రీప్లాన్డ్ కాదన్నమాట. ఉత్పాదేషు త్రివిధేషు సప్తరాత్రం తునవ్రజేత్ రత్నకుడ్య శివాకాకపోతానాం గిరస్తథా జజేక భుఖేమ వక్షీరస్వరాణాం వామతో గతి వేదకార భరద్వాజ పక్షిణాం దక్షిణాగతి. ఇంట్లోంచి బయటికి వెళ్ళాం, యాత్ర చేయడానికి కాలు బయట పెట్టాం. రత్న అని పేరు కలిగిన పక్షి, ఎలుక, ఆడనక్క, కాకి, తర్వాత పౌరము, ఇవి ఎడమ వైపు నుంచి అరుచుకుంటూ వెడితే శుభ చిహ్నాలు అన్నారు. ఎడమ వైపు నుంచి వెడితే శుభం, కుడి వైపు నుంచి వెడితే అశుభం. పిల్లి, పొట్లగోప, రావందు, గ్రద్ద, ఇవి గనక ఎడమ వైపు నుంచి వెడితే శుభం అట, కుడి వైపు నుంచి మనకు కనుక వెడితే అశుభం అట. ఇవి నిజానికి గొట్లగోప అపశకునం అనుకుంటారు. ఇది గొట్లగోప కుడి అయితే అపశకునం అట, ఎడమ వైపు నుంచి వెడితే ఉత్తమం అట. అది ఆశ్చర్యం. మనకు ఆ విషయం పట్టించుకోకుండా అసలు దాన్ని చూస్తేనే కంపరం. ఇక కోకిల, చిలుక, భరద్వాజ పక్షి, ఇవి కూడా ఎడమ భాగం నుంచి ఎగురుకుంటూ వెడితే జయం కలుగుతుంది. నల్లని రంగు విడిచిపెట్టి తక్కిన రంగులు ఏవైనా ఎడమ వైపు నుంచి వెడితే ఉత్తమం. యాత్రా సమయంలో ఏ పరిస్థితులలోనూ కూడా పురకలాసములు కనిపించడం నక్కలు కోత, ఒక నక్కలు కనుక కోతతో ఎదురొస్తే అది మాత్రం శుభం కాదు. ఆడు నక్క మంచిది, మళ్ళీ ఎడమ వైపు నుంచి మొగ నక్క పనికిరాదు. మొగాళ్ళకి ఎప్పుడు ఏమిటో దిక్కుమాల లక్ష్యం. యాత్రాకాలంలో పంది, కుందేలు, గాడిద, పాము, వీటిని గురించి చర్చించుకుంటూ వెడితే మంచిదట. మాట్లాడుకుంటూ అనుకోకుండా ఎవడన్నా వస్తే అది మంచిది. కానీ వాటంతటా అవి ఎదురు రావడం మాత్రం మంచిది కాదు. చర్చ మంచిది, అవి కనపడటం మంచిది కాదు. ఇక వానరములు పల్లూకములు మనం ప్రయాణం అవడానికి ముందు ఎవడో కోతులు మా ఇంటి మీద పడ్డాయని అన్నాడు అనుకోండి, ఆ ప్రయాణం ప్రమాదం. మా ఇంటి ఎలుగుబంటి వచ్చిందండోయ్ అని ఎవడన్నా చెప్పాడా, వెంటనే ప్రయాణం ఆపేసుకోవడమే మంచిది. ఇంకేదంటే ఈ కోతుల గురించిన చర్చ, ఎలుగుబంట్ల గురించిన చర్చ విపరీత ఫలితాన్ని ఇస్తుంది. యాత్రలో నెమళ్ళు, మేకలు, తర్వాత నీలకంఠాలు, పక్షులు, పావురాలు ఇవి గనక కనపడ్డాయా, ఎక్కువసేపు గనక మనకు ఎదురుగుండాల నిలబడి ఉన్నాయా, అది శుభచక్రంగా చెబుతున్నారు. కానీ మనం ప్రయాణమవుతున్నప్పుడు కనిపించే ఈ నెమళ్ళు మొదలైనటువంటి పావురాలు లాంటి పక్షులు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఇంట్లో గడబోయే ముందు ఎదురు వచ్చేయనుకోండి, అది అపశకునం. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు శుభశకునం, ఇంట్లో వెయిట్ చేయటప్పుడు కనపడితే అది అపశకునం. ఏ రకంగా అయినా సరే శవం ఎదురు రావడం మంచిది. అక్కడ నిశ్శబ్దంగా ఇక్కడ రహస్యం అది చెప్పాడు. యాత్రా సిద్ధిర్ భవే దృష్టి శివే రోదన వర్జితే. ఏడవకుండా శవాన్ని ఎవడన్నా మోసుకొస్తూ ఉంటే మనం ఇంట్లో బయటికి వెళ్ళాం అనుకోండి, ఆ పనిలో విజయం, గ్రాండ్ సక్సెస్, మంచి విజయం పొందుతాంట. కానీ ప్రవేశే రోదన యుత అక్కోయ్ అక్క అని ఏడ్చుకుంటూ వచ్చారనుకోండి ఆ శవాన్ని మోసుకుని, ఇంకా ఆ పని కాస్త భయంకరం అవుతుంది, అపసవ్యం అవుతుందట, మంచిది కాదు. శవప్రదస్తత ముఖ్యంగా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి బయలుదేరే మన ఇంట్లోంచి అప్పుడు ఏడ్చుకుంటూ కనుక వస్తే ఆ గృహప్రవేశాన్ని వాయిదా వేసుకోమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదట, అది ఘాతకము అన్నారు. అపశకునాలు కొన్ని చెప్పారు చూడండి. పతిత క్లేవ జటిల మత్తవాంత ఔషధాదిభి అభ్యక్తవశాస్తి చర్మాంగార దారుణ రోగిభి. యాత్రకు బయలుదేరినప్పుడు ఇంట్లోంచి భ్రష్టులు, వ్యసన పురులు, పతితులు అంటాం, అలాగే నపూంసకులు, స్త్రీ పురుషులు కాని మధ్య రకం వాళ్ళు అన్నమాట, సన్యాసులు, పిచ్చివాళ్ళు, మందులు, మందులు తిని దోక్కుంటున్న వాళ్ళు, ఒంటికి నువ్వుల నూనె పూసుకున్న వాళ్ళు, కొవ్వు, అస్థికలు, చర్మం, నిప్పులు, దీర్ఘ రోగి, బెల్లం, పత్తి, ఉప్పు ఎక్కడికి పెడుతున్నారు అని ప్రశ్నించేవాళ్ళు, వీళ్ళని ప్రశ్నించేవాళ్ళు. కొంతమంది అదే అంటూ ఇంట్లోంచి బయలుదేరు కానీ ఎక్కడికి వెళ్తారండి అని మొదలు పెడతారు. ఇంకా పని ఢామ్ ఏం లేదు అయిపోయినట్టు అలా ప్రశ్నించేవాళ్ళు. గడ్డి, తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోయి మూర్చి వచ్చినటువంటి వాడు, గొడ్రాలైనటువంటి స్త్రీ, తర్వాత కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు, జుట్టు విరబోసుకున్న ఆడవాళ్ళు, ఆకలితో బాబోయనుకుండి వస్తున్నవాళ్ళు, గొడ్డ ఇప్పుకు తిరిగేవాళ్ళు, వీళ్ళు గనక మనకు ఎదురొచ్చారా పనులు పూర్తవవు సరి కదా, రక్తం కూడా కళ్ళ తోడవలసి వస్తుంది ఒక్కొక్కసారి. ఆ పనిలో వాడికి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ప్రయాణ సమయే నగ్నై దృష్టై సిద్ధిర్నజాయతే. దిగంబరులు ఎవరైనా ఎదురొస్తే ఆ ప్రయాణం ఇబ్బంది కలుగుతుంది. పుల్లి పిల్లలను వదిలిపెట్టేయండి, చంటి పిల్లలు, పెద్దవాళ్ళు కొంతమంది పిచ్చేళ్ళు తిరుగుతూ ఉంటారు అలా. ఇక తగ 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 మెరిసిపోతున్న అగ్ని వస్తే ఇవి శుభశకునాలు. ఇప్పుడు చెప్పేవన్నీ శుభశకునాలు, ఉత్తమ ఉత్తమం. ఏమేంటి ఉత్తమమైనవి? ప్రజ్వలాగ్నీన్ సుతురగా రూపాసన పురాంగనాక గంధ పుష్పాక్షత ఛత్ర జామరాందోళికం నృపక. బాగా మండుతున్న అగ్ని ఎదురిస్తే మంచిది. అందమైన గుర్రం, రాజసింహాసనం, ఎవడైనా ఊరేగుతూ పండితుడు పల్లకీలో వస్తున్న సుందరి అయిన స్త్రీ, చందనం, సుగంధ ద్రవ్యాలు, పళ్ళు, అక్షతలు, గొడుగేసుకొచ్చేవాడు, చామరం పుచ్చుకున్నవాడు, పల్లకి రాజుగారు, తిండి పదార్థాలు, చెరుకు, మంచి చక్కని పళ్ళు, మంచి పళ్ళని ఎందుకు చెబుతున్నావు అంటే కుళ్ళిపోయిన పళ్ళు వరికిరవు మళ్ళీ. కొంతమంది అదేంటో గాని పట్టుకొచ్చి కావాలని గుళ్ళి నరికి పళ్ళు ఇంట్లో వారం రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఎలాగూ పారేయడం ఎందుకులే, ఆయన చేతిలో పారేస్తే ఆయన కర్మ ఆయనే పడతాడని చెప్పి పట్టుకొస్తూ ఉంటారు. ఆ దిక్కుమారిన పళ్ళు ఎదురు రాకూడదు, అది దోషం. మంచి పళ్ళు రావాలి. ఇక ఆ తర్వాత మెత్తని మట్టి, అన్నం, తేనె, నెయ్యి, పెరుగు, ఆవు పేడ, మద్యం, మాంసం, తర్వాత శనగలు, బాగా మాసిన వస్త్రం లేక బాగా ఉతికిన వస్త్రం, శంఖం, తెల్లని ఎద్దు, ధ్వజస్తంభం, రెపరెపలాడుతున్న జెండా, సౌభాగ్యవతి అయిన స్త్రీ, పూర్ణ కలశం, రత్నాలు, అలంకార పాత్రలు, సువర్ణ పాత్రం, అభిషేక పాత్ర, బ్రాహ్మణుడు, ఆవు. బ్రాహ్మణుడు అంటే ఒంటి బ్రాహ్మణుడు పనికిరాడు మళ్ళీ, ఇద్దరు బ్రాహ్మణులు కావాలి ఇక్కడ, ఒక్క బ్రాహ్మణి సృష్టిలో ఎవడు భరించలేట. తర్వాత మృదంగాలు, దుందుభి ధ్వనులు, ఘంటారావం, వీణా వాద్యం, ఇటువంటివి వేద మంత్రాలతో మంగళ గీతాలతో వచ్చేవి. ఇవన్నీ శుభచిహ్నాలుగా భావించారు. ఇవి ఎదురొచ్చాయా కార్యక్రమంలో సుస్పష్టంగా. చివరికి మధ్యమాంసాలు కూడా ఎదురుస్తే మంచిదట, పుచ్చుకుంటే ప్రమాదం తప్ప. ఆ విధంగా జయం కలుగుతుంది, సిద్ధి కలుగుతుంది అన్నారు. ఇంకా ఎవడైనా సరే అనుకోకుండా నిశ్శబ్దంగా తెల్లని బట్ట కప్పిన శవాన్ని ఎదురు తీసుకొస్తే వాడికి కూడా కార్యసిద్ధి కలుగుతుందట. అపశకునాలు వస్తే పరిహారం ఏమిటి, అనుకోకుండా వస్తేనే శకునం అని చెప్పాం, అలా అపశకునాలు వస్తే ఏం చేయాలో చెప్పారు. ఏమిటి అంటే ఆదౌ విరుద్ధ శకునం దృష్ట్వా యా ఇష్ట దేవతాం శ్రుత్వా ద్వితీయే విప్రాణాం కృత్వా పూజాం నివర్తయేత్. మొదటిసారి గనక ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టినప్పుడు అపశకునం వచ్చింది, వెంటనే లేచి నిలబడి ఇష్టదేవతల్ని స్మరించుకుని వెళ్ళిపోవచ్చుట, ఏం బెంకలేదట. తొలిసారి గనక అపశకునం వస్తే నిలబడి ఒక్కసారి తన ఇష్టదేవతని స్మరించుకుని ఇంకేం బెంకక్కర్లా, వెళ్ళిపోవచ్చు. కానీ తీరా రెండు అడుగులు వేసిన తర్వాత మళ్లీ దిక్కుమాలిన శకునం వచ్చింది రెండోసారి కూడా, వెంటనే ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు కడుక్కుని బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు పుచ్చుకోవాలట. మళ్లీ బయటకు వచ్చినా దిక్కుమాలిన కూడా మళ్లీ ఎదురొచ్చింది పిల్లి, నల్ల పిల్లి, చారల పిల్లి, బట్టల పిల్లి, పెంచుతూ ఉంటారు ఇంట్లో మ్యావ్ అని, అది వస్తుంది ఎదురు. అప్పుడేం చెయ్యాలి, మూడోసారి వెంటనే ఆ రోజుకి ప్రయాణం మానేసుకోమన్నారు. మూడు సార్లు కాదండి బాబు, మూడోసారి అయినా నాలుగోసారి అయినా నేను వెళ్ళకపోతే కోర్టు వాయిదా మీద పెడుతున్నాను అన్నాడు అనుకోండి. అటువంటి వాడు ఆ పూజ చేసిన కుంకుమ విభూతి ధరించి పదే పదే సాష్టాంగ దండ ప్రణామం చేసి అత్యద్భుతమైన అవిద్యానామంత స్థిమిరం హిరద్వీపరైన శ్లోకం కాని గణపతి మంత్రములు గాని చదువుకుంటూ పెడితే ఇక అప్పుడు అపశకునం పరిహారం అవుతుంది. ఇక ఎవడన్నా విడుతూ ఉంటే తుమ్మాడు అప్పుడేమవుతుంది, నేర్పింది. కొంతమంది ఏమిటో కావాలని బయట కడుతుంటే హచ్చీ అంటారు, రాకపోయినా తెచ్చుకుని మరి. ఇలా తుమ్మితే యాత్ర నిందితము, అది ప్రమాదం. ఆవు గనక తుమ్మిందా వీడికి చావు వస్తుందిట, మనం బయలుదేరేటప్పుడు ఆవు తుమ్మకూడదు. పిల్లవాళ్ళు గనక తుమ్మారా, చిన్నపిల్లలు గుల్లి పిల్లలు ఉంటారు కదండి ఐదారేళ్ళ పిల్లలు, ఆ తుమ్ము మాత్రం పనికిరాదట, ఆ తుమ్మును అసలు పట్టించుకోదు పొమ్మంటారు. అంతేకాదు వృద్ధశ్చ ముసిలేడైపోయి మంచం మీద పడి ఉన్నాడు లేవలేక, వాడు తుమ్మినా ఆ తుమ్ముని పట్టించుకోకర్లా, జెండా బిగప్పుడు అది వెళ్ళిపో హాయిగా. రోగి రోగిస్తాడు వాడికి, ఓ తూ రొంపట్టేసింది ఊ అచ్చి 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 అని 250 తుమ్ముతూ అంటే ఈ తుమ్ములేం పట్టించుకుంటాం, కాబట్టి రోగిష్టి వాడి తుమ్ములు కూడా విడిచిపెట్టేసి పొమ్మన్నారు. కఫం ఎవడికైతే శ్లేష్మ రోగంతో గొంతంత కఫం, వాడికి నిత్యం ఆస్మా పేషెంట్, ఈ ఆస్మా పేషెంట్ యొక్క రోగం కూడా పట్టించుకోకర్లా, అవి తప్ప తగ్గినవి మాత్రం జాగ్రత్తగా పట్టించుకోమన్నారు. అంచేత రోగిష్టి వాళ్ళని చిన్నపిల్లల్ని ముసిరాళ్ళని వదిలేసి ఎవరన్నా తుమ్మితే లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని భగవన్ నామం చేసుకుని ఆచమనం చేసుకుని బయలుదేరితే చాలు పొమ్మన్నారు. ఇంకా పరస్త్రీల స్పర్శ, బ్రాహ్మణ దేవతా ధనం అపహరించిన వాడు వాడు ఎదురు వస్తే ఎట్టి పరిస్థితులలోనూ అసలు ప్రయాణం చేయకూడదు. ఎప్పుడు స్త్రీలను బట్టి వీళ్ళు అమ్మేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళట బ్రాహ్మణుల యొక్క దేవతల యొక్క సొంపు అపహరించి పట్టుకుపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ ఎదురు పరమ ప్రమాదకరమైనది, చాలా పరమ పవిత్రమైనటువంటిది. మనిషి జీవితంలో స్వీయ గృహం ఏర్పాటు చేసుకోవటం, ఇటువంటి సొంత ఇంట్లో ప్రవేశించేటప్పుడు కొన్ని నియమాలు తీసుకోవాలట. ఆదౌ సౌమ్యాయనే కార్యం నవవాస్తు ప్రవేశనం, గృహప్రవేశం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు. నూతన గృహప్రవేశం ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొరకు కూడా గృహప్రవేశం చేయొచ్చు. అందువల్ల నూతన కొత్తగా తాను కట్టుకున్నటువంటి ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో గనక ఇంట్లో ప్రవేశిస్తే అది ఉత్తమోత్తమం. ఉత్తరాయణం కుదరకపోతే ఇక రెండవ పక్షం దక్షిణాయనం, వీలున్నంత వరకు ఉత్తరాయణంలో చేయడం ఉత్తమం. మొట్టమొదట శాస్త్ర ప్రకారంగా విధి పూర్వకంగా వాస్తు పూజ, నివేదన ఇవన్నీ చేసి సొంత ఇంట్లోకి ప్రవేశించాలి. ఇంట్లో ప్రవేశించిన ముహూర్తాన్ని బట్టి కానీ, ఇంట్లో ప్రవేశించే సమయంలో మనుష్యుల యొక్క లక్షణాలను బట్టి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సుఖశాంతులు ఉంటాయట. ఒక్కో ఇంట్లో ప్రవేశించగానే ఎవడో ఒకటి చచ్చిపోతాడు, ఒక్కొక్క ఇంట్లో ప్రవేశిస్తే అన్ని అప్పులే, ఎక్కడ చూసినా ఊరంతా అప్పులు అప్పారో చెంగేసుకుని దాక్కుని వెళ్లాల్సి వస్తుంది. అసలు ఈ గవర్నమెంట్ వారు హెల్మెట్ ఎందుకు పెట్టారంటే అప్పులు వాడికి తెలియకుండా ఉండడం కోసం, అది పెట్టుకు తిరగవలసిన పరిస్థితి వస్తుంది. కొన్ని కొన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తే జీవితంలో అర్చనలు ఉండవు, ఏముండవు, గందరగోళాలు, భార్యాభర్తల మధ్య తగాద, వంకాయ కూర ఉండరు ఈయనంటాడు, టెంకాయ పచ్చడే చేస్తానంటూ దేవిడ, ఎక్కువ మాట్లాడితే కొబ్బరికాయ ఈయన బుర్ర మీద పొగులుతుంది. ఇవన్నీ గృహప్రవేశ ముహూర్త ఫలితాలు. గృహప్రవేశంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క అనుకూల్యత అననుకూలత వల్ల వచ్చే లక్షణాలు. అంచేత గృహప్రవేశానికి మంచి ముహూర్తము వాస్తు పూజ చేయడం అవసరం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించడం ఉత్తమం అన్నారు, రెండవ పక్షం దక్షిణాయనం అన్నారు. వాస్తు పూజ చేసిన తర్వాత ఆ గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం ఎలాగో చేస్తారు ప్రతి వాళ్ళు కొత్త కార్యక్రమంలో. మణిద్వీప వర్ణనం అని దేవీ భాగవతంలో చెప్పారు, అమ్మవారి యొక్క లోక స్థానం అది. ఆ శ్లోకాలే తెలుగు తాత్పర్యం చదివితే పారాయణ అన్నది, కథ తెలుస్తుంది అంతే. మూల శ్లోకాల పారాయణ ఉన్నదే ఆ రెండు అధ్యాయాలు, అది వాస్తు యాగము అన్నారు. ఎటువంటి ఘోర దోషాలున్నా, ముహూర్త దోషాలున్నా, ఇంట్లో ఉండే అన్ని దోషాలు కొట్టుకుపోతాయి. అంచేత అటువంటి దోషం తొలగించుకోవడానికి వాస్తు యాగే తథైవచ, వాస్తు యాగం కోసం ఆ మణిద్వీపాన్ని పారాయణం చేయాలి. గృహప్రవేశ సమయంలో ముహూర్తం సక్రమంగా లేదా ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇంట్లో గడుగు పెట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో తగాద వచ్చిన, శిశురక మామగారికి కోడలికి తగాద వచ్చిన, అత్తగారికి కోడలికి పడకపోయినా, భార్యాభర్తలకి పడకపోయినా, రుణబాధ హెచ్చయినా, అగ్ని ప్రమాదం ఉన్నా, లేదా బయటికి వెళ్ళొచ్చేలోపు ఏవైనా ప్రమాదాలు జరుగుతున్నా సరైనటువంటి వాస్తు యాగం జరగలేదు, అటువంటి దానికి ప్రాయశ్చిత్తం ఈ మణిద్వీప వర్ణన పారాయణ. ఇంకా గృహప్రవేశంలో ఏ ఏ నెలల్లో చేస్తే ఉత్తమమో చెప్పారు. మాఘ ఫాల్గుణ వైశాఖ జ్యేష్ఠమాసేషు శుశోభనం ప్రవేశో మధ్యమో జ్ఞేయ సౌమ్య కార్తీక మాసయో. మాఘమాసం, ఫాల్గుణ మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం, ఈ నాలుగు నెలల్లో గృహప్రవేశం చేస్తే ఉత్తమము. ఇంకా చాలా గొప్ప నెలలు ఏంటంటే మాఘ ఫాల్గుణ వైశాఖ జ్యేష్ఠ కార్తీక మార్గశిరం మధ్యము. ఇంకా తక్కిన నెలలు ఏదో చేసాం కన్నీళ్లు తుడుచుకోవడానికి అంతే. అసలు నిజానికి వీలుంటే మానేయడం మంచిదట తక్కిన నెలలో. తప్పనిసరి పరిస్థితుల్లోనే విశేష వాస్తు పూజ, వాస్తు యాగం చేసి ఇందులో తగ్గిన నెలలో వెళ్ళాలి. అంచేత మాఘం, ఫాల్గుణం, వైశాఖం, జ్యేష్టం ఇవి ఉత్తమోత్తమని, కార్తీక మార్గశిరాలు మధ్యమని సాక్షాత్తు సనందనుడు నారదునికి చెప్పాడు. ఇంక ఏ ఏ నక్షత్రాలలో గృహప్రవేశం చేయడమో తెలుసుకోవాలి. ఇది పరమ పవిత్రమైన ఘట్టం. తెలుసో తెలియకో ఇది చెవిలో పడితే ఈ దిక్కుమాలిన గృహ సంబంధమైన బాధలు తొలగుతాయట. శశీత్యాంతేషు వరుణత్వా మిత్రస్థిత పురోడషు శుభ ప్రవేశో దేవేచ శుక్రయోగో దృశ్యమానయోగో చెప్పాడు. ఏమి చెప్తున్నారు? మృగశిర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, రేవతి, శతభిషం, చిత్ర, అనురాధ ఇవి ఉత్తమమైనటువంటి నక్షత్రాలు. దీనితో పాటు ఉత్తర నక్షత్రం, రోహిణి నక్షత్రం కూడా ఇంచుమించుగా ఈ పై నక్షత్రాలతో సమానమే. ఈ నక్షత్రాల్లో బృహస్పతి, శుక్రుడు ఇద్దరు గనక ఉదితులైతే, ఇద్దరు ఉంటే అటువంటి శుభమైనటువంటి నక్షత్రాలలో ఆదివారం, మంగళవారం విడిచిపెట్టి తక్కిన రోజుల్లో ఈ నక్షత్రాల కాంబినేషన్తో గృహప్రవేశం చేయడం మంచిది. తర్వాత చవితి, నవమి, చతుర్దశి, అమావాస్య ఈ నాలుగు గృహప్రవేశానికి సరైనవి కావట. చవితి, నవమి, చతుర్దశి, అమావాస్య ఈ నాలుగింటిని విడిచిపెట్టి తక్కినటువంటి తిథులలో విధియ దర్యా మొదలైనటువంటి వాటిల్లో రాత్రిపూట గృహప్రవేశం చేయడం శుభప్రదంగా సాక్షాత్తు భగవంతుడు నాకు చెప్పాడు, నేను నీకు చెబుతున్నాను నారద అని సనందనుడు చెబుతున్నాడు. చంద్రబలం, తారాబలం అని రెండు బలాలు ఉన్నాయి. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ 27 నక్షత్రాల్లో మనం పుట్టిన నక్షత్రం నుంచి లెక్క పెట్టి వరుస పెట్టి 9 నక్షత్రాలు మనిషికి తారాబలంగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఆయన అశ్విని నక్షత్రంలో పుడితే అశ్విని నక్షత్రం ఆయనకి జన్మతార, రెండవది భరణి అన్నది సంపత్తార. ఇలా 9 తారల వరకు లెక్క పెడతాం. ఈ 9 1, 3, 5, 7 ఈ తారలు పనికిరావు. 2, 4, 6, 8, 9 తారలైతే తారావలం బాగున్నట్టు. ఈ విధంగా తారావలము ఆ రోజు చంద్రబలం అంటే బుధుడా శని తెలుసుకుని ఆ చంద్రబలం కూడా చూసుకుని రెండింటికి అనుగుణంగా గృహప్రవేశం చేసినటువంటి వాడు సుఖమైనటువంటి స్థితిని పొందుతాడు. ఈ విశేషాలు ఎవరికి వాళ్ళే గణించుకోవడం కంటే కొంచెం పంచాంగ శుద్ధి, డొక్క శుద్ధి ఉన్నటువంటి వారి ద్వారా మంచి ముహూర్తాలు పెట్టించుకోవడం మంచిది. ఆ పెట్టించుకునేటప్పుడు ఆయన ఏదో పెట్టాడని ఒప్పుకోకుండా తెలుసుకోవడం కోసమే మనకి చెప్పారు. ఏమని? మాఘ, ఫాల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అయితే ఉత్తమోత్తమని, మధ్యమం కార్తీక మార్గశిరాలని, తక్కినవి సర్వదా వర్జించడం మంచిదని శాస్త్రం చెబుతోంది. ఇంకా గృహప్రవేశం చేసేటప్పుడు ఈ చెప్పబోయే సూచనలు పాటిస్తే సుఖం, శాంతి, ఐశ్వర్యం మూడు ఉంటాయట. ఎవరైనా నూతన గృహంలోకి అడుగు పెట్టే ముందు ఆ గృహ ప్రాంగణంలో తలుపులకి మామిడి తోరణాలు, మంగళ తోరణాలు కట్టాలి. పుష్పాలు వాటికి అలంకారం చెయ్యాలి. లోపల భగవంతుని యొక్క పూజా మందిరం మొట్టమొదట ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ స్వామికి సంబంధించిన సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు అప్పుడు ఆ పటాలన్నీ అక్కడ ముందే పెట్టేసుకోవాలి. ఈ గృహప్రవేశానికి పాత ఇంటి నుంచి వెళ్లే వాళ్ళు పొరుగుళ్ళు గృహప్రవేశం అయితే తప్ప స్థానికంగా అయితే మాత్రం నడిచి మంగళ వాద్యాలతో కాని పుణ్యస్త్రీలతో కాని భగవంతుని పటం మోసుకుని ఇంటికి వెళ్ళడం మంచిదట. అగ్రహారం నుంచి ఏ నరసింహారం బయటకో పెడుతున్నాం గృహప్రవేశానికి, ఈ మాత్రం దూరం ఈ ఒక్కరోజు కూడా నడవలేమా, ఈ రోజు కారులో వీళ్ళు అక్కడ డామ్మని దిగక్కర్లా, అందుకని నడుస్తూ బ్యాండ్ మేళం కానీ లేకపోతే ఇదిగో ఇలాంటి మేళం కానీ ఏదో ఒకటి పెట్టుకుని వస్తారా, మంగళవాద్యాల తరుడు కూడా ఉండాలి. అయితే ఆ గృహప్రవేశానికి వెళ్ళేటప్పుడు ఒక ఇష్ట దేవత పటాన్ని పట్టుకుని వెళ్ళాలట. అలా వెడుతూ కబురు చెప్పుకోకూడదట, ఎంతైందంటావా, 4 లక్షలైందంటావా, మార్పులు వేశారా, ఇంకా బాత్రూములు ఎట్టిన పూర్తయ్యా, ఈ కబుర్లు కాకుండా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ గృహప్రవేశం చేయడానికి ఆ ఇంటికి బయలుదేరి వెళ్ళాలి. వ్యర్థ ప్రసంగం ఉండరాదు. వేదధ్వని, శాంతి పాఠం, అలాగే పుణ్యస్త్రీలు ముత్తయిదువులు, నృత్యం, మంచి మంచి పాటలు వీటితో. నృత్యం అంటే ఈ అపని తీరి దెబ్బ పాటలు కావు, వాటి నృత్యం అనరు, అది ఓక్కు డాన్స్ అంటారు. పూర్వకాలంలో భరతనాట్యం చేసేవారు, పవిత్రమైనటువంటి నృత్యం నృత్యం అని పిలువబడేవి అవి. ఇప్పుడు క్రమేపీ షేక్కు బ్రేక్కు కొద్ది రోజులకు చూస్తే వాంతి చేసుకుంటాం కనుక ఓక్కు, ఈ మూడు వస్తున్నాయి. చిచ్చిచ్చి ఇది కాదు నృత్యం అంటే, పరమ పవిత్రమైన భరతనాట్యాది గీతాలతో వెళ్ళడం గృహప్రవేశానికి ఉత్తమోత్తమం. ఈ ప్రకారంగా వెళ్ళి లోపల నవధాన్యాలు చల్లుకుని కింద అయితే భూభాగం అయితే ఆవుని దూడని లోపల తిప్పాలట. ఆవు దూడ లోపలికి వెళ్ళిన తర్వాత దూడతో సైతంగా పేడ కనుక పడిందా ఆ ఇల్లు పవిత్రం అవుతుంది, శుద్ధి. బలవంతంగా మనం పట్టుకెళ్ళి 4 అంతస్తులు ఎక్కిస్తే ఆవుకో దూడకో కాలు ఇరిగింది అనుకోండి, అప్పుడు గృహప్రవేశం కాదు, అది వేరే ప్రవేశం అవుతుంది. అందువల్ల మేడలు మిద్దెలకు మాత్రం వాటిని ఎక్కించరాదు అని శాస్త్రం. ఆవుల్లో కూడా కపిల వరిష్ట, నల్లని ఆవు పవిత్రం కనుక నల్లని ఆవు దొరికిందా దానిని ఇంట్లో తెప్పమన్నారు. వ్రతం చేసుకుని యథాశక్తి దక్షిణాదులు ఇచ్చుకుని పండితోత్తములకు, ఎవరైనా మహానుభావులు ఆ గృహప్రవేశ సమయంలో ఇంట్లో అడుగు పెట్టినా, ఈ మణిదీప పారాయణం జరిగినా గృహం శుద్ధి అవుతుంది. గృహం కట్టేటప్పుట వినాయక చతిష్టంతి, విఘ్నాలు కలగ చేసే కొన్ని రాక్షస శక్తులు మనకు కనపడవు మణిదీప పారాయణాదుల వల్ల. తక్షణం తొలగి ఇంటిని పవిత్రం చేస్తుంది. అందువల్ల జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ విషయం ఏమాత్రము కూడా కక్కుర్తి పడరు. ఇక గృహప్రవేశ సమయంలో ఎంతో కొంతమందికి భోజనం పెట్టుకు తీరాలట. వైదికము లౌకికము అని 2 రకాల భోజనం. వైదికము అంటే వేద సంబంధ భోజనం. వేద సంబంధమైన భోజనం అంటే ఏమిటంటే బాగా చదువుకుని పురాణాలు శాస్త్రాలు వేదాలు చదువుకున్న పండితుల్ని పిలిపించి వారి ద్వారా ఏదైనా 2 మంచి వాక్కులు చెప్పండి బాబు అని శుభ సంబంధమైన వాక్కులు విని వారి చేత ఆశీస్సులు పొందితే ఇది వైదిక భోజనం అంటారు. లౌకిక భోజనం అంటే చక్క మన కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు 10 మందిని పిలుచుకుని వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం, ఆ గృహప్రవేశం జరిగినటువంటి ఏ ఇంట్లో అయితే ఇంట్లోనే చాలా మంది బయట టెంట్లు వేసి అక్కడ పెడుతున్నారు తిండి, అది భోజనంతో సమానం కాదు, గృహప్రవేశ భోజనం కాదు, అది వేరే భోజనం. ఇంట్లో ఎంతో కొంతమంది తింటేనే అది నిజమైన భోజన శాంతి, అన్న శాంతి. కాబట్టి ఏ ఇంట్లో మనం అడుగు పెట్టామో ఆ ఇంటిలో చాలా మంది వీలున్నంత వరకు భోజనం చేయాలట. వీడేం చేస్తున్నాడు, ఏలూరులో గృహప్రవేశం, గణపురంలో టెంట్ వేసి అక్కడ భోజనం పెడితే ఇది అన్నదాన శాంతి అంచారు. ఈ మధ్యన మరికొంతమంది చెబుతున్నారు ఏమిటి, పులిహార పెట్టి పులిహారతో అన్నదానం, పులిహారతో అన్నదానం ఏంటి వేడమో, పులిహార పెడితే అన్నదానం అనరు, అది ఆ పులిహార పెట్టడమే అంటారు. అన్నదానం అంటే ఖచ్చితంగా ద్రవం ఉండి తీరాలి, పెరుగు పాయసము పులుసు ఇవి ఉంటేనే అన్నదానం అవుతుంది. అంచేత శుభ్రంగా వరి అన్నాన్ని వండి ఆ అన్నంతో పాటు కూరలు పచ్చళ్ళు ఈ పులుసు ఇవన్నీ వెయ్యాలి, పిండి వంట ఉండాలి. ఆఖరిని ఖచ్చితంగా మజ్జిగ పెరుగు పడితేనే అక్కడికి అన్నదానం పూర్తవుతుంది. ఆ బలంగా దొరికింది కదా అని సాంబార్ అన్నం పెట్టేసేస్తే అది ఏమి అన్నదానం అనిపించుకోదు, ఎట్టి పరిస్థితుల్లో అనిపించుకోదు. అత్యంత అవి పరికిరావు కనుక ఖచ్చితంగా ఆహారం అంటే ఆహార విషయంలో సక్రమంగా చెయ్యాలట. అలా చేస్తే ఏమవుతుంది, జగన్మాత ప్రీయతి, అమ్మవారు సంతోషిస్తుంది. అటువంటి వాడికి ఎక్కడ అన్నదానం జరిగితే అక్కడ సాక్షాత్ అంబిక ఉంటుంది, ఎక్కడ జలదానం ఉంటే అక్కడ తల్లి ఉంటుంది, ఎక్కడ 10 మంది సంతోషిస్తారో తుష్టి పొందుతారో అక్కడ తల్లి ఉంటుంది, ఎక్కడ జగన్మాత నిరంతరం నృత్య గానాదులతో ఆనందపడుతుందో ఆ ఇంటిలో వద్దంటే ఐశ్వర్యం, ఇల్లంతా ఐశ్వర్యం సుఖంతో ఉంటుంది. 7 మొహాలతో పెడతారట కొంతమంది ఆ గృహ ప్రవేశం చేసేటప్పుడు. అంచేత ముఖం ఎలా ఉండాలన్నాడట, స్మితమైన ముఖం ఉండాలట, నవ్వు ముఖంతో వెళ్ళాలట. ఇంకా లోపలికి గృహప్రవేశంలో ఏం పెట్టాలి, కాళ్ళు లేకపోతే ఏమో గాని ఉంటే మాత్రం గుడికాలే పెట్టాలి. అంచేత గుడికాలు పెట్టకుండా ఎడమకాలు పెట్టడం మహాదోషం. గడప దాటేటప్పుడు గుడికాలుతో మగ ఆడ ఇద్దరు కూడా గుడికాలే పెట్టి లోపలికి అడుగు పెట్టాలి. అలా అడుగు పెడితే, గుడికాలు అడుగు పెడితే సాక్షాత్తు లక్ష్యం పెట్టినట్ట. అందుకని పూర్వం మన వాళ్ళు చక్కగా ఎన్నెన్ని పాటలు, కొత్త పెళ్లి కూతురు వచ్చేటప్పుడు, ముత్తైదువులు వచ్చేటప్పుడు, కొత్త పెళ్లి కూతురు రారా అని పాడేవారు తక్కువ, గుడికాలు ముందు ఓపిరా. ఈ మధ్యన సినిమాల్లో కోపం వచ్చి బావగారి మీద కోపం వచ్చి ఎడవగారు పెట్టి మరదళ్ళు. ఈ సినిమా చూసి మన వాళ్ళేమో పిచ్చెక్కి గృహప్రవేశాల్లో ఎడవకాలు గుడికాలు తెలుసుకోవటం. అందువల్ల ఇవన్నీ దోషాలు, వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి తప్పనిసరిగా దక్షిణము ఆ పాదం పెట్టాలి. సవ్యము అంటే ఎడమ, అపసవ్యం అంటే కుడి. చాలా మందికి అపసవ్యం అంటే ఎడమ అనుకుంటారు. కాదు కాదు సుమా, సవ్యం అంటేనే ఎడమ, అపసవ్యం అంటేనే దక్షిణం అన్నవాడు కుడి. అంచేత కుడి కాలు పెట్టి లోపల అడుగు పెట్టాలి. ఇలా చేసుకుని ఆ తరువాత గృహప్రవేశమైనటువంటి రాత్రి మొదలుకొని 3 రాత్రులు ఆ ఇంట్లోనే పడుకోవాలట. దంపతులు, ఇల్లు కట్టుకున్న దంపతులు, ప్రధాన దంపతులు, తగ్గిన వాడు కూడా పడుకోకూడదని కాదు, వీరిద్దరూ ఖచ్చితంగా. ఈ మొదటి 3 రోజులు గనక గృహంలో పడుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా గృహప్రవేశం చేసుకోవచ్చు, అది గృహప్రవేశంతో సంబంధం లేదు అని డంకా బజాయించి మరీ సనందనుడు అనేవాడు చెప్పాడు. ఈ విధంగా అనూచాన ప్రసంగాలు విని బ్రహ్మానందపడ్డాడు ఆయన. నారదుడు అన్నాడు, లోకానికి ఉపకారం చేయడం కోసం క్లుప్తంగా శకునాలు, గ్రహ దోషాలు ఏకంగా శాస్త్రం చెప్పడం కుదరదు కనుక క్లుప్తం కోసం కొన్ని విశేషాలు అందించావు, అలాగే గృహప్రవేశ విశేషాలు అందించావు, చాలా సంతోషించాను. ఇక పరమ పవిత్రమైన మోక్షం పొందేందుకు మానవులు ఏ కథ వింటే మంచిదో ఆ కథ చెప్పు. విస్తారపూర్వకంగా జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే ఉత్తమోత్తమైన చరిత్ర విస్తరేణమకామతే పూర్తిగా వివరించు అనగానే సనందనుడు అన్నాడు కదా, నాయన ఇక 2 రోజుల్లో మొదటి భాగం పూర్తవుతోంది కనుక ఆ సందర్భంగా ఆ భాగం పూర్తయ్యేటప్పుడు నీకు ఒక ఉత్తమమైన కథ చెబుతున్నాను. బాగా ప్రాచీన కాలంలో మేరు శృంగే కిలపుర కర్ణికారవనాయతే విజహార మహాదేవో భౌమై భూతగణైర్వృతగా శైలరాజ సుతాచైవ దేవీ తత్రాపవత్పురా. ప్రతి వాడి జీవితంలో మోక్షప్రదమైన జ్ఞానప్రదమైన ఒక దివ్య ఘట్టం వినవలసిన ఘట్టం ఒకటి ఉన్నది అని చెబుతున్నారు. మేరు పర్వతానికి ఎత్తైన ఒక శిఖరం ఉన్నది, ఆ మేరుగిరి మీద కర్ణికార వనం ఉన్నది. కర్ణికారము అంటే కొండగోగు, ఆ కొండగోగు తోట ఉన్నదట, పెద్ద తోట. ఆ కొండగోగు పువ్వులు ఎర్రగా ఉంటాయి. అటువంటి ఆ కర్ణికార వనంలో ఒకప్పుడు పెళ్ళైన కొత్తల్లో ఆదిశంకరుడు అమ్మతో భవానీదేవితో కలిసి ఎన్నో ఏళ్ళు తిరిగాట, విహరించాట. ఆ ఇద్దరు పరస్పరం చట్టాపట్టాలు వేసుకుంటూ చేయుజీలు చెరువు పక్కన నడుస్తూ ఉండగా, నందీశ్వరుడు ముందు నడుస్తూ ఉండగా ప్రథమ దంపతులు సంభ్రమాలు లేకుండా తిరిగారు. అక్కడ కూడా శైలరాజ సుఖం ఉన్నప్పుడు స్వామి మధ్య మధ్యలో ఆ కర్ణికార వనంలో తాండవ నృత్యం చేశాడు. అలా తాండవ నృత్యం చేస్తూ తిరుగుతూ ఉంటే దేవతలకి వీళ్ళు ఏమైపోయారో కనిపించలేదు. కొంతకాలం నిస్తబ్దతగా లోకమంతా ఉండిపోయింది. ఆ సమయంలో కృష్ణద్వైపాయనుడని పేరు కలిగిన వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాట. తత్ర దివ్యం తపస్తేపే కృష్ణద్వైపాయన ప్రభు. కృష్ణద్వైపాయనుడనే పేరు కలిగిన వేదవ్యాస మహర్షి, దేవతలారా, ఆ పరమేశ్వరుడి యొక్క దర్శనం నేను ఏమైనా చేసుకుంటాను, ఆయన ఎక్కడున్నా సరే ఆయన పట్టుకుంటాను విధికి, దొరకమంటే దొరకడు ఆయన, ఆయన ఏమన్నా దొరకడానికి ఏమన్నా పిటి ఉష పరిగెత్తుకు పారిపోవడానికి. కాబట్టి నేను కష్టపడి తపస్సు చేసి ఆ మహానుభావుణ్ణి ఏదో రకంగా వశం చేసుకుంటాను, అంతవరకు మీరు వెంగపెట్టుకోకండి అని ఈ కన్నికార వనం దగ్గరకు వచ్చాడు. వచ్చి హాయిగా ఒక మంచి చట్టా చూసుకున్నట్ట, దాని మీద కూర్చున్నట్ట. మహాత్ముడు విష్ణు స్వరూపుడు వేదవ్యాసుడు అక్కడ కూర్చుని తపస్సు చేశాడు, దివ్యమైన తపస్సు చేశాడ. ఆయన యోగ శాస్త్రం తెలిసిన వాడు. యోగేన ఆత్మానమావిశ్య యోగ ధర్మ పరాయణగా ధారయో సతపస్తేపే పుత్రార్థం ముని సప్తమ. అక్కడ యోగాభ్యాసాన్ని అవలంబిస్తూ ప్రాణాయామం చేస్తున్నాడు. గాలి పీల్చుకుని లోపలికి స్తంభింపజేసి గాలిని పూరకము రేచకము కుంభకము అని మూడు రకాలు ఉన్నాయి ప్రాణాయామంలో విధానాలు. ఈ మూడు విధానాల ద్వారా వాయు స్తంభన చేయడాన్ని ప్రాణాయామం అంటారు. అటువంటి ప్రాణాయామం ద్వారా యోగాభ్యాసం చేసి మనస్సును అదుపులో పెట్టుకున్నాడు. యోగము అంటే యోగ చిత్తవృత్తి నిరోధక. మనస్సు తన ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోకుండా అదుపులో పెడితే యోగము అన్నారు. యోగం అంటే అది, వాడి యోగం అలా తగులంటే అంత దాని కదా తగులంటే కర్మ. యోగం అంటే ఏమిటి? మనస్సు అదుపులో పెట్టుకోవడం యోగం. ఈ మనస్సు ఇక్కడే ఉంటుంది, అరే ఈ వాళ్ళ గురువారం అయిపోవడం వల్ల ఎందుకు ఈ నొదలడం శాంతి నివాసం అలా చూడాలి బెంగ ఇంకేముంది, ఇక్కడ ఉంటూనే ఉంటుంది మనస్సు ఎక్కడికి పోతూ అంటే ఇంకా చిత్తం ఏముంది. కాబట్టి తన ఇష్టం వచ్చినట్టుగా ఈ చిత్తం వెళ్ళిపోతుంది. వృత్తి అంటే దాని యొక్క ప్రవర్తన నడవడిక. అలా తన ఇష్టం వచ్చినట్టుగా ఉన్న చోట ఉండకుండా తిరుగుతూ భ్రమిస్తూ ఉండేటటువంటి ఆ మనస్సుని అదుపులో పెట్టడం చాలా కష్టం. అలా అదుపులో పెడితే యోగం అన్నారు. అటువంటి యోగాభ్యాసంతో ధ్యానపరాయణుడై ఆ పరమేశ్వరుణ్ణి గురించి అత్యద్భుతమైన తపస్సు చేస్తుండగా ఆయన మనస్సులో ఒక కోరిక కలిగింది. ఎలాగూ కష్టపడి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాను, ఆ భగవంతుడు శంకరుడు ఆది శంకరుడు భక్త వశంకరుడు దుష్ట మదాసురేంద్ర నాశంకరుడు గనక ప్రత్యక్షమైతే చిన్న చితక కోరిక కోరుకోవడం ఏమిటి, మంచి సంతానం ఒకటి కోరుకుంటే బాగుంటుంది అనిపించింది. సంతానం లేకపోతే ఈ సృష్టిలో అన్నిటికంటే మా చెడ్డ బాధ కదా. ఏ గృహం బంధున ఇంతింత పాదాల పసి పాపలు పారుచుండు. ఏ ఇంటిలో పుల్లి పుల్లి పాదాలతో పసిపాపులు పాపుతూ ఉంటారో పారాడుతూ ఉంటారో అదిగో ఆ ఇల్లు శోభతో ఉంటుంది. ఏ ఇంటిలో పసిపాపలకు అన్నం తినిపిస్తారో ఆ ఇల్లు ఇల్లు దగ్గర ఇల్లు కావు నిల్లది. ఏ గృహంలో అమ్మ అమ్మ అని పిల్లలు అరుస్తూ ఉంటారో ఆ ఇల్లు ఇల్లు. అమ్మాని పిలిచి అన్నమడుగని నోరు కొమ్మరి మను తల్లి నట్టి కొంటర సుమతి అంటాడు సుమతీతోళ్ళు తీని బట్టే. అమ్మాని పిలిచి అన్నం అడగాలట పిల్లలు, అలా అడగకపోతే ఆ నోరు చిన్న పాపలు ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు కొమ్మరాడు తగిన కొంటట బట్టి కొంటట అది నోరా. కాబట్టి చక్కగా ఆ అమ్మ 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 అనే పిల్లలు తిరగకపోతే ఎలాగా, నాకు ఎలాగో భార్యాయోగం లేదు, కనీసం పిల్లలు ఎవడన్నా పుట్టి నాన్న అని పిలిస్తే చాలు అనుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? మామూలు దృష్టితో అయితే భార్య లేదు కదా సంతానం ఎలా వస్తుంది అంటే భగవంతుని అనుగ్రహ సంతానం పొందాలనుకున్నట్ట. ఆయన వరపుత్రుడు కావాలి, అంతేగాని మామూలు సాంసారిక సుఖం వల్ల వచ్చే సంతానం కాదు నాకు కావలసింది అనే కోరికతో ఆయన తపస్సు కొనసాగించాడు. ఊర్ధ భాగం ఎదగ రెండు చేతులు జోడించి తపస్సు చేశాడు ఆయన. వాయువు ఆకాశము ఇవి రెండూ తప్ప మరేం కనపడని ఆ ప్రదేశంలో అంటే మనుషులు ఎవరు సంచరించరుగా మరి అటువంటి చోట ఆయన చాలా కష్టపడి తపస్సు చేశాడు. ఆ కొడుకు ఎటువంటి కొడుకు కావాలో ఆయనకు కోరికట. కొడుకు ఏదో పుట్టేశాడంటే పుట్టడం కదా వాడు, నాకు పుట్టబోయేవాడు శంకర అనుగ్రహం వల్ల పుట్టబోయేవాడు ఎలాంటి వాడై ఉండాలి దొరికేవాడు. అగ్రేహి భూమే తథా వాయోరంతరిక్షస్య చాభితః వీర్యేణ సమ్మత పుత్రో మమ భూయాది స్మః. ఆ పుట్టేవాడు అగ్ని, వాయువు, ఆకాశం ఇలాంటి వాటి యొక్క తేజస్సుతో పుట్టాలి. మంచి దృఢ సంకల్పం కలవాడు ఉండాలి, ఆరోగ్యవంతుడికి ఉండాలి. ఈ సృష్టిలో ఎక్కడికైనా తనంత తాను హాయిగా ఎగరగలిగే స్వేచ్ఛగా తిరగలిగే గొప్ప ప్రయాణ శక్తి కలిగిన వాడై ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలంటే మాట్లాడగలగా అగ్నిలోను ఆకాశంలోను భూమి మీద నీళ్లలోనూ ప్రయాణం చేయగలిగే సమస్త శక్తులు ఉండాలి వాడికి. వాడి వల్ల నాకు పేరు రావాలి, వాడు లోకానికి ముక్తి మార్గాన్ని ఉపదేశించేవాడై ఉండాలి అనుకుని ఇన్ని మంచి లక్షణాలు గల కొడుకు కావాలనుకున్నట్ట. అంతేగాని లోకాలన్నింటినీ తగలేసి డబ్బోటికి వచ్చిన ఊళ్ళో వారేసి కొడుకు కావాలనుకోలేదే. ఈ దృఢ సంకల్పంతో దేవేశ్వరుడు అనంతుడైన ఆ శంకరుణ్ణి ఆరాధించడం మొదలెట్టాడట. ఉత్తమమైన తపస్సు చేశాడు ఆయన. సాధారణంగా లోకంలో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయడం చాలా కష్టం, ఈయన అలా అజితేంద్రియుడే తపస్సు చేశాడట. ఆ మహానుభావుడు వేదవ్యాసుడు అనేక రూపాలు కలిగినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన ఎంతకాలం చేశాట అంటే 100 సంవత్సరాలట. అతిష్టం మారుదాహారః శతం కిల సమా ప్రభు. ఆహారంగా ఏం తిన్నాడు? వాయువు మాత్రమే. గాలి పీల్చేటంటే వాయువు భక్షణ చేస్తూ 100 సంవత్సరాల కాలం తపస్సు చేశాడు. ఉత్తమమైన తపస్సు. ఆరాధయ మహాదేవం బహురూపం గుమాపతి తత్ర బ్రహ్మర్షయశ్చైవ సర్వే దేవర్షయస్తత లోకపాలాశ్చ సాధ్యాశ్చ వసుభిః చ అష్టభిః సహ ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ దివాకర నిశాకరో విశ్వావసుశ్చ గంధర్వః సిద్ధాశ్చ అప్సరసాంగణః. అక్కడ మహానుభావుడు ఆ ఉమాపతిని మనస్సులో నిలబెట్టుకుని అనేక రూపాలున్నాయి ఆయనకి, ఈశానుడు, రుద్రుడు, ఉగ్రాక్షుడు, ఇటువంటి రకరకాల ఆకారాలతో ఉండే ఆ ఈశ్వరుడు యొక్క నామాలు తలుచుకుంటూ కేవలం గాలి తింటూ దాంతో శరీరాన్ని పోషించుకుంటూ ఆ వేరు పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటే ఈయన తపస్సును చూసి ముందు బ్రహ్మ ఋషులు, దేవర్త ఋషులు, లోకపాలకులు, అష్ట వసువులు, సాధ్యగణాలు, ఆదిత్య గణాలు, రుద్రాదులు, దివాకరులు. రుద్రాదులు అంటే ఈ పరమేశ్వరుడు కాదు, ఏకాదశి రుద్రులను ఉన్నారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా దేవతల్లో ఒక జాతి. తర్వాత సూర్యుడు, చంద్రుడు, విశ్వదేవతలు, విశ్వావసువుడు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ వచ్చారట. వచ్చి బాబు ఇంకెందుకు తపస్సు అని వరం ఇస్తామన్నారట. మీ గురించి నేను చేయను, నేను సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షం అయితేనే ఈ తపస్సు అంతా, మీ వరాలు నాకు వద్దన్నట. చిన్న చిన్న కోరికలతో సంతృప్తి చెందరు ఉత్తములు. ఉత్తముల మహిమ నీరు కొలది తామరసు అన్నారు. నీరు దొరికితే తామర పువ్వు పెరుగుతుంది, నీరు దొరికితే తామర దొరుకుతుంది. అలాగా ఉత్తములు అంత పరమేశ్వరుడి యొక్క గొప్ప స్థితికి వెళ్ళాలనుకుంటారు తప్ప సామాన్యముల దగ్గర కోరికలు కోరరు. ఎంత ఆకలి వేసినా సింగము పురిమేయుని సింహం గట్టి తింటుందా? ఎంతో ఏ పరిస్థితుల్లోనూ సింహానికి ఆకలిస్తే ఏరు కుంభస్థలమే చీలుస్తుంది. నాకు కూడా మీ వరాలు వద్దు, పరమేశ్వరుడి వరమే అని ఆయన అలాగే కూర్చున్నాడు. అక్కడ కన్నికార వనంలో సాక్షాత్తు శుభమాల ధరించి శంకరుడు చంద్రుడిలో ఆయన మెరిసిపోతున్నాడు. ఇక్కడ ఈయనేమో యోగ మార్గంలో దేవతలు ఋషులు పిలిచినా వినకుండా శివుడుని గురించి తపస్సు చేస్తున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. సాధారణంగా ఒక్క పూట ఉపవాసం ఉంటేనే మన బాబాయ్ ఉపవాసం ఉన్నాను నాకు పని చెప్పకండి నేను కదలలేను నేను మెదలలేను అంటాం. ఇంత చేసి నాలుగింటి తెల్లారుజాములు లేచి రెండర్రా జీవితంలో ఒక్కరోజు అంటే అవి బాబాయ్ ఆరు గంటలకు రాగలవా గురువు గారు ఇన్ని రోజులు ఎంతకాలం జీవితంలో నిద్రపోతున్నావు ఒక్కరోజు నాలుగు గంటలకు బ్రాహ్మణి గుర్తున్నాలేమో నూటి కోటికి ఒకటి కానీ ఆరు గంటలకు రావడానికి కూడా. అందుకే ఒకప్పుడు పద్యదశ బత్తకస్తు జోలపాడు ప్రారంభమైన ఆ టైంలో బత్తకస్తుడి ప్రారంభ కర్మ జోలపాడి వాడు నిద్రపోతాడు కర్మ. అంచేత సరే మన శరీర తత్వం అనుకోండి కలియుగంలో అంచేత సాధారణ మానవునికి అయితే ఉపవాసం కాసేపు ఒక గంట తిండి లేకపోతే గిలగిలగిలగిలాడిపోతాడు. ఇంకా షుగర్ పేషెంట్ అయితే చెప్పక్కర్లేదు వెంటనే ఏదో ఒకటి పడకపోయిందా వీడి శరీరం కాస్త తూలిపోదు. ఈయన మహానుభావుడు యోగి గనక నానాటికి తపస్సు చేస్తూ ఉంటే ముఖంలో శరదీవందిశ ఆకర్రక శరత్కాలంలో చంద్రుడిలో మొహం వెలిగిపోతుందట, కాంతి పెరుగుతుందట, నీరసం కంటే తేజస్సు పెరిగిందట. నచాస్య హీయతే వర్ణ కాంతి తగ్గలేదటండి, ఎక్కడ వన్నీ తరగలేదు. నగ్లా నిరుపజాయతే ఎక్కడ మనుషులు నీరసం హారి లేదు, ఏం బాధపడినట్టు కనపడ్డంలా, ఎక్కడ అలసట కనపడదు, చెమట పట్టలేదు. అలాగే తపస్సు చేస్తున్నాడు. త్రిలోకాలకి ఆశ్చర్యం కలిగింది ఆ ఘటన. ఏటైనా గాలి తప్ప ఏమీ పీల్చడు అని కొంతమంది దేవతలు పైరు నుంచి ఈయన తపస్సు చేస్తున్నప్పుడు చూశారట. ఈ జడలు ఉంటాయి చూసారా, అట్టగట్టేసే ఇన్ని రోజులు తపస్సులో అవి ఎలా ఉన్నాయట. దేవతలు వచ్చి చూసేసరికి జటాశ్చ తేజసాయస్య వైశ్యానరసి కోపమాగ అగ్ని జ్వాలలాగా ఎర్రగా తగతగ మెరిసిపోతున్నాయట ఈ జడలు. అంత కాంతి వచ్చేసింది వాటిలోంచి, ఎర్రబడిపోయి ఆ జటలు మెరిసిపోతున్నాయి. అంటే తపశ్శక్తి నిత్యమంచి తగ్గుకొస్తుంది అనమాట. ఆయన జడలు ఎర్రబడ్డాయి. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడంటే బాగా నెయ్యి వేస్తే చటపట చటపట ప్రేలుతున్న అగ్నికుండంలో ఉన్నాడు, యజ్ఞకుండంలో ప్రచురిల్లే అగ్నిలో ఉన్నాడు, ఆ ముఖంలో తేజస్సులా ఉన్నాడు. ఆ విధంగా తపస్సు చేశాడు నారద భక్త్యాచ నారద. చాలా భక్తితో తపస్సు చేశాడు ఆయన. ఇలా తపస్సు చేస్తూ ఉంటే దేవతలందరికీ కంగారు వచ్చింది. పరుగు పరుగున ఎక్కడ మాకు దిక్కు ఎక్కడ మాకు దిక్కు, పరమేశ్వర పాయి అని ఆయన వెతకడానికి అటు ఇటు పరిగెత్తారు. చివరికి అంతా కలిసి ఇలా కదురుకుని ఓ చోట చేరారట. శంకరుడికి నాదం అంటే బాగా ఇష్టం, సామగాన ప్రియుడు పరమేశ్వరుడు. అందరూ ఒక చోట చేరి ఆయనను గురించి కీర్తించారు, పాటలు పాడారట, చిడతలు వేశారట, అందంగా పాడారట. పాటల్లో కూడా శంకరుడికి ఆనందం కలిగేలా పాడారు. ఓరినాయన వీడు పాడితే పారిపోదాం అనిపించలేదు ఆయనకి, అంతంగా పరమ మధురంగా గానం చేశారట. ఆ గాన మాధుర్యానికి శంకరుడు బుద్ధుడి అమ్మతో పాటు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి నాయన నన్ను హఠాత్తుగా ఎక్కడో విహరిస్తూ ఉంటే లాక్కొచ్చారు ఇక్కడికి అన్నట్ట. వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తున్నాడు. కారణమేమిటో తెలియదు మహాప్రభు, కాని ఆయన జడలు విరిసిపోతున్నాయి అగ్నిజ్వాలల్లాగా, ఆయన శరీరంలో దివ్య తేజస్సుంది. మేమెవరమైనా వరాలు ఇస్తామంటే చీపు అన్నాడు, మమ్మల్ని అక్కర్లేదట, నీవే కావాలంటున్నాడు. ఆయన తపస్సు మాన్పించి లేకపోతే లోకాలు ఏమైపోతాయో, అంత వేడి ఆయన శరీరం నుంచి తపస్సు వల్ల వచ్చి అగ్ని భరించలేకపోతున్నాను నేను అనగానే చిరునవ్వు నవ్వాడు పరమేశ్వరుడు. ప్రసన్నుడయ్యాడు ఆయన. మహేశ్వర ప్రసన్నాత్మా చకార మనసామతి. అలా ప్రసన్నుడైన ఆయన ఒక్కసారి ఆ దేవతల ఆశ్వాసం కలిగించి వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో దేవమని ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ మాయకుడు ప్రత్యక్షం అయ్యాడు. మనకు వల్లే ప్రయాణం చేయక్కర్లేదు, ఆటో ఆగిపోతున్నాయి వెంకటేశ్వరులో. నో రిపేర్ క్వశ్చన్. ఆ విధంగా హాయిగా పరమేశ్వరుడు సర్వాంతర్యామి కనుక అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు వెంటనే వేదవ్యాసుడు ఎదురుగుండా స్వామి ఉన్నాడు. లోపల కళ్ళు మూసుకుని జపం చేస్తున్న ఆయన హృదయంలో స్వామి ప్రత్యక్షం ఏంటండి? ఈ ఎదురుగుండా ఉన్న స్వామి మనసులో ముద్రపడింది. లేకపోతే ఎలా కళ్ళు ఇప్పుతారు? నాయన నీ ఎదురుగుండా ఉన్నాను, కళ్ళు విచ్చి నన్ను చూడు అని మాట వినపడింది. అప్పుడు ఆయన ఆనందంగా కన్నులు అలా తెరిచాట. ఆహా, కళ్ళు తెరిస్తే అత్యద్భుతమైన రూపం, శరత్కాలంలో చంద్రుడి వెన్నెలలా తెల్లగా ఉన్నాడా పరమేశ్వరుడు. స్వచ్ఛంగా ఉన్నది ఆయన కాంతి పరమం. ఎంత తెల్లగా ఉంటాడంటే శివుడు పాదరసం, పాల నురుగు, పాలు, పెరుగు, వెన్న ఇవేమి పనికిరావు, అంత తెల్లగా ఉంటాడ. శివుడు సరస్వతి ఒకేసారి జన్మించారు అమ్మవారి భాగం నుంచి, అందుకే వాళ్ళిద్దరూ సోదర సోదరీమణులు. తెనాలి రామకృష్ణుడు అందుకే కతృజంగదు తోడబుట్టువు అంటాడు అమ్మవారు సరస్వతిని గురించి. శివుడికి తోడబుట్టు ఆవిడ, అందుకే ఆ ఇద్దరు తెల్లగా ఉంటారట. శివుడు తెల్లగా ఉంటాడు, సరస్వతి తెల్లగా ఉంటాడు. అలాగే అమ్మవారు భవానీదేవి సాక్షాత్తు నారాయణుడు ఈ ఇద్దరు వామభాగం నుంచి వచ్చారు, అందుకే భద్రకాళి నల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది మా కాళికది. స్వామివారు నీలమేఘ ఛాయ శరీరుడు, అదొక విచిత్రమైన సంగతి. అందువల్ల అటువంటి తెల్లని కాంతితో ఆ స్వామి ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాట. ఆయన ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో పినాకమనే ధనుస్సు ధరించున్నాడు. పంచముఖుడై ఉన్నాడు శివుడు అప్పుడు, అందుకే పంచాస్యుడు అంటారు. సర్వజ్ఞుడు ఆయన. పక్కన ఒక వామభాగంలో జగన్మాత పార్వతీదేవి మెరిసిపోతుంది. శ్రీమత్ పర్వతరాక్షుతార్థవపుషం సేవే పశూనాం పతిం కామధ్వంసినం అర్థచంద్రమకుటుం సోమార్కాగ్నిలసత్రినేత్రమజరం సంపత్రదం స్వేరాస్యం. హిమవత్ ప్రశాంత నిలయం శ్రీవేదకంఠేశ్వరం. అమ్మవారి యొక్క కాంతితో శరీరంతో సగభాగం వెలుగుతూ ఉంటే సూర్యుడు గుడికన్నుగా, చంద్రుడు ఎడమకన్నుగా, నుదుట అగ్ని, ఈ ముగ్గురిని ధరించి మరొక విచిత్రం చంద్రరేఖని శిరస్సు మీద మకుటంగా ధరించి ఉన్నాడు ఆయన. పరమ జ్ఞానాన్ని సంపదల్ని పెంచేవాడు ఆయన. చిరునవ్వు ముఖంతో ఉంటాడు. ప్రపంచాన్ని ప్రళయకాలంలో తనలో కలుపుకునే లయకారకుడు. అటువంటి ఆ పరమాత్ముడు అనంతుడు, శంకరుడు, ఆదిశంకరుడు, వెంకటవ శంకరుడు ఎదురుగుండా కనబడేసరికి ఆనందంతో ప్రార్థించాడు, రెండు చేతులు జోడించాడు. ఏం కావాలో కోరిక అడగలేదు పరమేశ్వరుడు, ఆయన తెలియదే ఉంది. అందుకని, నాయన నీకు కుమారుడు ఇస్తున్నాను, నీకు సమయం వచ్చింది, నీకు అయోనితుడైన ఒక ఉత్తముడైన కుమారుడు పుడతాడు. వాడు ఏమవుతాడో తెలుసా? ప్రజ్వలంతస్వ దృశ్యంతే యుక్తస్య ఆమిత తేజస. నీవు కోరుకున్నట్టే అగ్ని, వాయువు, భూమి, జలం, ఆకాశం వీటి తేజస్సుతో కలయికతో పుడతాడు. పరమ విశుద్ధ పుత్రుడు పుడతాడు, తేజస్వి అవుతాడు. అంతటి పండితుడు జ్ఞాని మరొకప్పుడు ఎవడూ లేడు అనిపించుకుంటాడు. ఆ మహానుభావుడు నీ పేరు నిలబెడతాడు. ఇంతెందుకు, నీకంటే వాడే గొప్పవాడంటారు, ఆ తండ్రిని మించిన కొడుకురా అంటారు, అంత వాడవుతాడు నీవు. పుత్రాది చేత్ పరాజయం. తండ్రి ఎప్పుడు కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడ, కొడుకు తనకంటే గొప్పవాడు అనిపించుకోవాలని తండ్రి కోరిక. ఓ పరమ దొంగ ఉండేవాడు, ఓ కడిగ దొంగ, లోకాలందరినీ చావగొట్టి ఎంత కిరాతకుడు అంటేవాడు, దారి వెంబడి దోపిడీ చేసేటప్పుడు ఆ ప్రజల్ని దోచుకుని బట్టలు కూడా ఇప్పి గోచి ఇచ్చి పంపించేవాడు మగవాళ్ళకి. ఈ విధంగా అందరినీ దోచుకునేటటువంటి ఆ దొంగవాడు చివరికి చచ్చిపోయే స్థితి వచ్చింది. కొడుకుని పిలిచాడు, ఒక్కగానొక్క కొడుకుడ, కుమారా కుమారా నాకు ఇంతకాలం చెడ్డ పేరు వచ్చింది దొంగ అని, దుర్మార్గుడని తిడుతున్నారు, పాపాత్ముడని నన్ను తిట్టని వెళ్ళాడు అందరూ, నాకు ఆ చెడ్డ పేరు తొలగించి మంచి పేరు తెప్పించరా కుమారా అని చేతిలో చెయ్యించుకున్నట్ట చచ్చేటప్పుడుదండి. నువ్వు ఇంతకాలం కోట్లు సంపాదించావు, దొంగతనాలు చేసి నేను అందరూ తిరుగుతున్నారా, నీకు మంచి పేరు నేను తెచ్చిపెడతానన్నా, నీకు ఇదే మాట ఇస్తున్నాను అన్నాడు. తండ్రి తెచ్చాక భారీ ఎత్తున కర్మకాండ చేసేట, అందరికి భోజనాలు దానాలు వద్దంటే ఇచ్చేశాడు. అందరూ దానాలు పుచ్చుకుని తండ్రి పొగుడతారేమో అనుకుంటే ప్రతివాడు బయటకు వెళ్ళి ఆ దొంగ పిరుగు సంపాదించాడు. ఆ పిరుగు సంపాదించిందని వీడు తగలేస్తున్నాడు. ఇది ఏమన్నా సొంత సొమ్మా? దౌర్భాగ్యుడు, గుళ్ళి తస్తాడు వాడు, అసంభ్యంగా ఇస్తున్నారని తిడుతున్నారు కానీ ఒక్కడూ పొగట్టడం లేదట. ఎన్ని దానాలు చేశాడు, అన్ని అన్నాలు పెట్టాడు, తిని పక్కకి వెళ్ళి తిడుతున్నారు, పుచ్చుకుని పక్కకి వెళ్ళి తిడుతున్నారు. ఈ పాపాత్ముడి దగ్గర తింటే కూడా పాపం అంటారు, ఐదు గడికి తిని. ఈ విధంగా ప్రతి వాళ్ళు తెగ తిడుతూ ఉంటే విసిగెత్తిపోయింది, మా నాన్నకి నేను ఇచ్చిన మాట ఏమిటి, మంచి పేరు తెప్పిస్తాను కానీ చెడ్డ పేరు ఎక్కువైపోతుంది ఏంటి అని ఆలోచించట. అసలు వాళ్ళ నాన్న కోరిక వేరు. వెంటనే వీడు మళ్ళీ దుడ్డుకర్ర పుచ్చుకుని బయలుదేరాక ఆ దారి వెంబడి వచ్చే వాళ్ళందరినీ దోచుకుని వీళ్ళ నాన్న మగవాళ్ళని దోచుకున్నాక బట్టలు ఇప్పించి కోచి కొట్టించేవాట. వీడు కోచి కొట్టు కూడా ఇవ్వకుండా పంపించడం మొదలెట్ట. ఓరి ఓరి వీళ్ళ నాన్న దేవుడు రా, మాన సంరక్షణకి కనీసం గోచి గుడ్డే ఇచ్చి పంపించాడు, వీడు కటిక దుర్మార్గుడు పాపాత్ముడు చెండాలు అని వాళ్ళ నాన్నను పొగట్టడం మొదలెట్టారట. ఓహో, మా నాన్న నన్ను కూడా దొంగ అవ్వమని చెప్పడం ఇష్టంలాగా ఇలా చెప్పాడు ఇండైరెక్ట్ గా అనుకుని ఆ తండ్రి పేరైన నిలబెట్టాడు. కాబట్టి ఏమిటంటే కొంతమంది పుత్రులు తండ్రి పేరు అలా నిలబెడతారు, అలా కాదు. సమస్త శాస్త్రాలలో విజ్ఞానాల్లో నిన్ను మించిపోయి నీ కుమారుడు నీ పేరు నిలబెడతాడు, మహా తేజస్సు అడుగుతాడు. అతడి తేజస్సు వల్ల మూడు లోకాల్లో అతడికి పేరు వస్తుంది, అతని వల్ల లోకం ఉద్ధరించబడుతుంది. ఇలా వరాలు ఇచ్చాడు ఆయన, ఇచ్చి ఒక్కసారి పరమేశ్వరుడు అదృశ్యం అయిపోయాడు. ఆయన వెళ్ళాక ఇంతకాలం చేసిన తపస్సులోంచి బయటకు వచ్చాట. ఇంతకాలం తపస్సులో ఉండడం వల్ల యజ్ఞం చేయలేదు ఆయన, ఇప్పుడు మొదటిసారిగా హోమం చేయాలనిపించిందిట. అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలతో పాటు శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, బ్రహ్మ వీరందరూ సంతోషపడాలి, వీరి కోసం మంచి యాగం ఓడి చెయ్యాలనుకున్నట్ట. ఇలా అనుకుని ఆయన మహానుభావుడు వెంటనే యాగానికి కావలసినటువంటి గుండం తయారు చేశాడు, ఇటుకలవి పెట్టి సమిధులు తీసుకొచ్చాడు, తర్వాత ఆవు నెయ్యి మొదలైనటువంటి సంభారాలన్నీ తీసుకొచ్చాయట. తీసుకొచ్చి అగ్ని పూరం, ఇప్పటికి మళ్ళీ హారతి కర్పూరం వెలిగించి అగ్నిని ప్రజ్వరిల్ల చేయడం కాదు, యజ్ఞగొండంలో అరణి మధించేవారు, రెండు మంచి చెక్కలు పట్టుకొచ్చి ఎండినటువంటి ఒకదాంట్లో మధిస్తూ ఉంటే ఆ మదన వల్ల, కర్షణ వల్ల నిప్పు పుట్టేది, ఆ నిప్పుతో వెలిగించేవారు, దానిని అరణి అంటారు. అలాంటి అరణిని తీసుకొచ్చాట. ఏవం లబ్ధా వరం దేవో వ్యాస సత్యవతీ సుత అరణిన్ త్వత సంగృహ్య మమంత అగ్రిచికీర్షయ అథరూపం వరం విప్రతీం సేన తేజస. అప్పుడు ఆయన అరణిని మతిస్తూ, ఆ పరమేశ్వరుడి యొక్క వాక్కు వ్యర్థం కాదు, మంచి సుపుత్రుడు కనుక పుడితే ఆ పుత్రుడి వల్ల నా వంశం తరిస్తుంది అనుకుంటూ ఉన్నాడు. ఎంతలో అక్కడికి మంచి కాంతితో మహాసౌందర్యవతి అయినటువంటి ఒకనొక అప్సరస అక్కడికి వచ్చింది. కృతాచీం నామ అప్సరసం దదర్శ భగవాన్ ఋషి. ఆవిడ పేరు కృతాచి, వరుహిణి, కృతాచి, హరిణి, తిలోత్తమ, రంభ, హేమ అని పేర్లు కలిగినటువంటి అప్సరసలు పాల సముద్రం చిలుకుతూ ఉంటే పుట్టారు లక్ష్మీదేవి వెనకాతల. అంచేత వీళ్ళందరూ మంచి బంగారం రంగు కాంతిలో ఉంటారు. అలాంటి అప్సరసల్లో ఈ కృతాచి కూడా ఒకటి అక్కడికి వచ్చింది. అనుకోకుండా కొండగోగు వనంలో తిరుగుతూ ఉంటే ఈ ఋషిని చూసిందిట. తపస్సు చేసి తగతగ మెరిసిపోతున్న కాంతితో ఉన్న ఈ ఋషీశ్వరుడు గడ్డం వ్యసం తెరిసినా ఆవిడ ఆకర్షించట. ఓయ్య, మహానుభావుడైనా వార్ధక్యంలో కూడా సౌందర్యంతో ఉన్నాడు, తపశ్శక్తి చాలా గొప్పది కదా, ఒక్క పన్ను ఉడలేదు, ఈయన్ని వివాహం చేసుకుంటే బాగుండని కోరిక ఆవిడకి కూడా వచ్చేది. ఒక్కొక్కప్పుడు ఏంటంటే నేను వాజ్పేయం చేసుకుంటానది ఆవిడెవరో పాకిస్తాన్ ఆవిడ, ఒక విచిత్రం అది. అలాగే ఈ మహానుభావుడు తపశ్శక్తిని మెచ్చుకుని కృతార్జని ఆవిడ ఆయన్ని వరించింది, ఎదురుగుండా నిలబడింది. కానీ లోపల భయం, ఈ ముసలాయన ఈ వయసులో పెళ్ళంటే ఏమంటాడో చెప్పిస్తాడేమో, తపశ్శక్తి కదా గప్పుకుని ఏమంటే అది అయిపోతుంది. అందువల్ల కొంచెం దూరంగానే నిలబడింది. అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా అనుకుంటుంది. భగవంతుడు వేదవ్యాసుడు ఆయన ఇంత తపస్సు, ఇన్నేడు తపస్సు చేసినవాడు కూడా కామమోహితుడయ్యాట. భావిగతి భావింపంగరా, వీరికి భవిష్యత్తులో భగవంతుడు ఏం రాశాడో, లేకపోతే ఇన్నేళ్లు ఆయనకి ఎప్పుడు వివాహించి గాని ఏమీ లేనటువంటి వికారం లేని ఆయన ఇప్పుడు ఈమెను చూడగానే కించిత్ కామపీడితుడయ్యాట. ఆ అప్సర మునిని చూచింది, ఆమెకి కామపీడితుడై వ్యామోహం కలిగింది, ఈయనకి వ్యామోహం కలిగింది. ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చూసుకుంటున్నారు, మాట్లాడుకోవడానికి భయం జంకు వంకు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.